ఇంక ఇంతంత లావు, దుబ్బు దుబ్బు పెదవులు ఉంటాయి వాళ్ళకి, ఇంతంత పెదవులు అన్నమాట అవి. కళ్ళు చింతనిప్పుల్లో ఉంటాయి, ముఖమంతా వికారంగా ఉంటుంది, చూపుల్లో గర్వం కనబడుతూ ఉంటుంది. చంపడంలో కూడా వాళ్ళు కొళ్ళబడి చంపుతారు. పాకిస్తాన్ పోలీసులు ఎలా చంపుతారో అలా చంపుతారు వాళ్ళు. అంత క్రూరంగా ప్రాణం తీస్తారట, తీసే ముందు వీడిని యాతన పెడతారు, హింసిస్తారు. అటువంటి భయంకరాకారులైన యమకెంకరులు ముగ్గురిని చూచాడు అజామేళుడు పోయే కాలంలో. అంటే వాడికి ఇంకా ఆయువు తీరబోతున్నది, వాళ్ళు కనబడ్డారు, మరి కాసేపట్లో ప్రాణం తీసేస్తారు వాళ్ళు. ఆ యమపాశాల గిర్రం తిప్పుతూ, కమాన్ మిస్టర్ అజామేళ్, మాతో వస్తావా యమలోకానికి, ఇదిగో నీ కోసం యాతనా శరీరం, నీ ప్రాణం తీస్తాం, రారోయ్ రారోయ్ అంటూ అంటే ఇక చూడండి వీడు వణికిపోయాడు, గజగజ వణికిపోయాడు. అప్పటిదాకా ఏం కనపట్టలేదు కానీ వీడి చూపులకి, వీడు మాత్రం స్పష్టంగా కనబడ్డారట. ఈ వస్తువులు ఏం కనబడవు కానీ మనకి కళ్ళు పూడుకుపోయినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, చత్వారం వచ్చినప్పుడు, కళ్ళదోడు లేనప్పుడు బాహ్య ప్రపంచం స్పష్టంగా కనపడదు. యమకెంకర్లు మాత్రం కనబడతారట, అదేమిటో మరి. కాబట్టి ఇప్పుడు ఆ భయంకరాకారులు స్పష్టంగా కనబడుతూ ఉంటే మలమూత్రాలు విసర్జించాడు. దగ్గుతున్నవాడు నోట్లోంచి కళ్ళు బయటకు వచ్చింది, నెత్తురు వచ్చేసింది, తీవ్రంగా కంపించిపోయాడు. అప్పుడు వాడు వణికిపోతున్న సమయంలో దూరంగా కొడుకు కనబడ్డాటండోయ్. ఇంకేం కనబడకపోయినా దూరంగా ఆడుకుంటున్న వాడు కొడుకు నారాయణ కనబడ్డాడు. దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన, ఓ నారాయణ 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 ఎన్నుచు ఆత్మనందను నొడివెన్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న కొడుకు, చిన్న కొడుకు నారాయణ అనేవాడు అప్పుడు వీడికి కొంచెం అస్పష్టంగా కనపడ్డాడు. ఎక్కడో వీడికి సుకృతం ఉంది, పుణ్యం ఉంది కొంచెం, ఆ పుణ్యం వల్ల వాడు కనబడ్డాడు. కనబడగానే వీడు నాలుక పిడుచుకట్టుకుపోతున్నప్పటికీ, దాహం వేస్తున్నప్పటికీ, నోట్లోంచి సరిగ్గా మాట రాని దుస్థితిలో ఉన్నప్పటికీ ఈ కంగారులో నారాయణ నారాయణ నారాయణ, ఎవరో వచ్చినాడు చంపేస్తున్నారు రక్షించరోయ్ అని అరిచాడు. మూడుసార్లు పిలిచాట, నారాయణ 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 అని. నిజానికి వాడు పిలిచింది కొడుకుని, అది కూడా భయంతో. యమకింకరులు చూచి వణికిపోతూ పిలిచాడు. అయినా ప్రాణం పోయే ముందు నారాయణ అన్నాడు కదా, దాంతో ఏమైపోయింది, ఆ క్షణమే ఓ తమాషా జరిగింది. ఆయన నారాయణ 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 అన్నాడో లేదో అక్కడ పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో కోటి సూర్యుల కాంతితో ఉన్న ఇద్దరు మహాపురుషులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళకు కూడా ఒక దివ్య విమానం ఉన్నది, వైకుంఠం నుంచి వచ్చిన గొప్ప విమానం, అచ్చం గరుత్మంతుని వలె ఉన్నది ఆ విమానం. ఆ గరుడ వాహనం మీద ఇద్దరు మహాపురుషులు వచ్చారు. వాళ్ళు నీలంగా ఉన్నారు, వాళ్ళకి నాలుగు చేతులున్నాయి, నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ధరించారు. పరమ సౌందర్యవంతులు వాళ్ళు, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుముతో ఉన్నారు, విశాల వక్షస్థలంతో ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లోంచి కరుణారసం ఒలికి చూస్తోంది. ఏమాత్రం కోపం లేని పుణ్యాత్ములు వాళ్ళు. అటువంటి పుణ్యాత్ములు అక్కడికి వచ్చారు. అప్పటికే యమకింకరులు యమపాశం వేసి అజామీయుడి శరీరంలో ఉన్న ప్రాణం బయటికి లాగుతున్నారట. ఆ ప్రాణాన్ని బంధించి వాళ్ళు టక్కునొచ్చి ఆ తాళ్ళు కత్తిరించారు, పాశములు కత్తిరించి ఈ ప్రాణం మళ్ళీ వాడి శరీరంలో ఒక నొక్కు నొక్కి అట్టే పెట్టారు. వాళ్ళ చేత్తో ఇలా నొక్కగానే పైకి వస్తున్న ప్రాణం మళ్ళీ వాడి శరీరంలో గడిపోయింది. ఆ పుణ్యాత్ముల స్పర్శ వల్ల ప్రాణం శరీరంలోకి వెళ్లడంతో వాడికి కంటి చూపు బాగా పనిచేసింది, చెవులు వినపడడం మొదలెట్టాయి. అప్పటిదాకా ఆయాసంతో దగ్గుతో ఉన్నవాడికి దగ్గు ఒక్క దెబ్బకి పోయింది, ఆరోగ్యవంతుడైపోయాడు. వాడు తెల్లబోయి, ఎవరి పుణ్యాత్ములు, ఎవరి నారాయణ స్వరూపులు, ఎవరి నీలమేఘఛాయ శరీరులు, ప్రాణం పోతున్న సమయంలో ఈ క్రూరులైన యమకింకరుల నుంచి నన్ను రక్షించిన వాళ్ళు ఎవరు అనుకుంటూ ఉండగా, యమకింకరులు ఆ ఇద్దరికీ నమస్కరించి కొత్తగా వచ్చిన వాళ్ళకి, అయ్యలారా మీరెవరండి, ఈ దుర్మార్గుణ్ణి ఎందుకు రక్షించారు, వీడు పరమ క్రూరుడు, కిరాతకుడు, నీచుడు, త్రాగుబోతు, వ్యభిచారి, గోమాంస భక్షకుడు, తల్లిదండ్రుల్ని హింసించాడు, భార్యని చంపాడు, అటువంటి దుర్మార్గుడైన వీణ్ణి మేము ప్రాణం తీసి పట్టుకుపోయి యమలోకంలో పెట్టబోతూ ఉండగా ఈ దుర్మార్గుణ్ణి రక్షించి వాడికి ప్రాణదానం చేశారు, ఇలా అయితే యముడి శాసనములు ఏమైపోతాయి, ఈ దుర్మార్గుడిని యమలోకానికి తీసుకెళ్ళకపోతే రేపటి నుంచి లోకంలో అందరూ పాపాత్ములు పెరిగిపోరా, అసలు మీరెవరు అనగా, అప్పుడు వాళ్ళేమన్నారు అవతల వాళ్ళు, మేమెవరో తర్వాత చెబుతాం, అసలు మీరెవరు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఇతన్ని ఎందుకు పట్టుకెడుతున్నాడు, ఆ విషయం మాకు చెబితే దాన్ని బట్టి మేమెవరో చెబుతామన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అలా అడగండి బాగుంది, మేము ప్రేతనాయకుని దూతలం, ప్రేతనాయకుడైన యమధర్మరాజు గారికి కింకరులం. యమధర్మరాజు గారు నరకలోకానికి అధిపతి, భగవంతుడైన బ్రహ్మదేవుడు లోకాలన్నీ సృష్టిస్తూ స్వర్గము నరకము అనే రెండింటిని సృష్టించాడు. స్వర్గానికి ఇంద్రుణ్ణి అధిపతిని చేశాడు, నరకానికి యమధర్మరాజు గారిని అధిపతిని చేశాడు. యముడికి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, భూలోకములో వేదములు పురాణములు శాస్త్రములుగా పిలువబడతాయి. ఈ వేద పురాణ ఇతిహాస స్మృతులన్నీ కూడా శాస్త్రాలు. ఈ శాస్త్రములు మానవులు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎలా ప్రవర్తించాలో చెప్పాయి. అందులో చెప్పినట్టు నడుచుకునే వాళ్ళనేమో స్వర్గానికి పంపమని, అందులో చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళని నరకానికి తీసుకురమ్మని మా యముడు మాకు శాసనం చేశాడు. ఆ వేద శాస్త్రములకు వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళని మేము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాం. సూర్యుడు చంద్రుడు దిక్కులు దిక్పాలకులు, పగలు రాత్రి సంధ్య ధర్మదేవత నక్షత్రములు ఇవన్నీ కూడా ఒక మనిషి పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా ఏం చేస్తున్నాడో కనిపెడతాయట. పగటిపూట పగటి దేవత, రాత్రిపూట రాత్రి దేవత, సంధ్యా సమయంలో సంధ్యాదేవత, చీకట్లో కూడా నక్షత్రాలు, ధర్మదేవత, ఈ దిక్పాలకులు, వీళ్ళు అనుక్షణం మన మీద కన్ను వేసే ఉంచుతారు. మనం ఇంట్లో కూర్చుని రహస్యంగా గదిలో చేసినా ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. వాళ్ళకేం తెలియవు అనుకోకండి, మనకంటే గొప్ప సీసీ కెమెరాలు వాళ్ళు. ఏ మూల ఎక్కడ ఏమి జరుగుతున్నా కనిపెట్టి తక్షణం వాళ్ళు చిత్రగుప్తుడికి అందజేస్తూ ఉంటారు. అది చిత్రగుప్తుడు చిట్టాలో రాసుకుంటాడనమాట. కాబట్టి ఎందువల్ల అనుక్షణము మనం ఎక్కడ ఏ మూల ఏం చేసినా వాళ్ళు రాస్తారు. వీటికి అనుగుణముగా మేము ప్రాణం తీస్తూ ఉంటాం, వాళ్ళని వాళ్ళ లోకాలకి పంపుతాం. ఈ దుర్మార్గుడి సంగతి మేము చెబుతున్నాం వినండి. ఆ వేదశాస్త్రాలకు వ్యతిరేకంగా నడుచుకున్న ఈ దుర్మార్గుడి ప్రాణం మేము ఎందుకు తీయడానికి వచ్చామో చెబితే మీరే ఆశ్చర్యపోతారు. వీడి పేరు అజామీళుడు. కన్యాకుబ్జంలో, కన్యాకుబ్జం అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్లో గడిపోయింది, అది కనోజ్ అంటారు దాన్ని. చాలా గొప్పది కన్యాకుబ్జం అంటే. ఆ రోజుల్లో పెద్ద ధర్మములకు వేద పాఠశాలలకి నిలయం అంటేది. ఆ రోజుల్లో మన కర్మగారి భారతదేశం పాకిస్తాన్గా విడిపోవటం వల్ల ఆ సింధు నది ఆ ప్రాంతం అంతా అందులో గడిపోయాయి. సింధు దేశం అంటే ఏంటి, సైంధవుడు అక్కడ వాడే. భారతదేశం ఒకప్పుడు అఖండ భారతదేశం. సింధు అనే దేశంలో జయద్రథుడు అంటే దుస్సల భర్త దుర్యోధనుడు బావగారు, సైంధవుడు అక్కడి వాడు. గాంధార దేశం అనేవరే, అదే ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్. కాందహార్ అంటే గాంధార దేశం. మాడ్రిడ్ అని ఇప్పుడు మనం పిలుస్తున్నదాన్ని పూర్వం మద్ర దేశం అనేవారు. అంటే కుంతి మాద్రి అనే ఇద్దరు భార్యలు ఉన్నారే పాండురాజు గారికి, ఆ మాద్రి యొక్క కొడుకులే నకుల సహదేవులు. అంటే నకుల సహదేవుల తల్లి మాడ్రిడ్ ఆవిడ. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ని ఆ రోజుల్లో మద్ర దేశం అన్నారు. అది మందే. ఇవాళ మనం కాలిఫోర్నియా అని పిలుస్తున్నది కపిల మహర్షి యొక్క అరణ్యం, కపిలారణ్యం. కపిలుడు తపస్సు చేశాడు అక్కడ. అక్కడ కొండల మీద ఇప్పటికి కూడా నారద విగ్రహం, కపిలుడి విగ్రహం ఉన్నాయి. అందువల్ల దానికి కపిలారణ్యం అని పేరు. అక్కడ నుంచే పసిఫిక్ మహాసముద్రం గుండా బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు ఆయన. పసిఫిక్ మహాసముద్రంలో కాళ్ళు పెట్టి బలిచక్రవర్తిని వామనావతారంలో పాతాళానికి పంపాడు. అక్కడ కాలు పెట్టాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు, అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి. లేకపోతే ఉత్తిరి వచ్చిందా లక్ష్మి. విష్ణువు పాదాలు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పాదం అక్కడ పెట్టడం వల్ల ఆ ప్రాంతం వాళ్ళకి డబ్బు వచ్చింది. భవిష్య పురాణంలో ఏమన్నాడో తెలుసా, కపిలుడి ధర్మమానని ఆ ప్రాంతం అంతా ధర్మంతో ఉంటుంది కొంతకాలం, కపిలారణ్యం అని పిలువబడుతుంది. కానీ కలియుగంలో గోమాంస భక్షణ జరుగుతుంది. గోమాంస భక్షణ వల్ల క్రమక్రమంగా ఆ ప్రాంతం అంతా సముద్రంలో మునిగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ దరిద్రం పట్టుకుంటుంది అన్నారు. ఆ స్థితిలో భారతదేశం నుంచి కొంతమంది సాధువులు పెడతారు. ఈ సాధువుల వల్ల మళ్ళీ ఆ ప్రాంతం రక్షింపబడుతుంది అన్నాడే. అన్నట్టే మీరు చూడండి ఎక్కడెక్కడ గొప్పవాళ్ళు ఈ మధ్యకాలంలో అక్కడికి పెడుతున్నారు. మహాత్ములంతా మళ్ళీ ఆ అమెరికా దేశాలకు పెడుతున్నారు. పరమహంస యోగానంద లాంటి వాళ్ళు కాలిఫోర్నియాలో ఆశీర్వాదాలు పెట్టారు. ఈ మధ్యకాలంలో ఎన్ని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాయో తెలిసిన, కాలిఫోర్నియాలో సత్యనారాయణ స్వామి గుడి ఉన్నది. ఆ సత్యనారాయణ స్వామి గుడిలో పాలడుగు శ్రీచరణ్ అని ఒక శిష్యుడు ఉన్నాడు నాకు. ఆ అబ్బాయి అష్టావధానం కూడా చేస్తాడు. అంతటి మహాత్ముడు, సాధువు, ధర్మమూర్తి భూమండలంలో లేడనిపించవచ్చు నాకు. నిత్యం నారాయణ స్మరణమే. అలాంటి వాళ్ళు ఈ మధ్యన అక్కడ చేరారు. వాళ్ళు పురాణాలు చెబుతున్నారు. అలాగే తల్లాపురాడు రామచంద్రరావు గారు ఒక ఆయన ఉన్నారు. అసలు శనివారం వచ్చిందంటే ఇంకా హనుమాన్ చాలీసా పారాయణ అలా చేయవలసిందే వాళ్ళు. చూడండి, ఇలాంటి వాళ్ళంతా అక్కడ ఎందుకు చేరుతున్నారు అంటే, ఈ గోమాంస భక్షణ వల్ల ఆ ప్రాంతం నాశనం కాకుండా ఉండడానికి మళ్ళీ ఆ ప్రాంతంలో హైందవ ధర్మం, వేద ధర్మం పరిడ వెళ్ళడానికి వీళ్ళంతా అక్కడ చేరుతున్నారు. ఎందుకు చెబుతున్నానంటే, ఒకప్పుడు ఈ మొత్తం భూమండలం అంతా మన భారతదేశపు చక్రవర్తులే పరిపాలించారు. ఐంద్రఖండం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, ప్లక్షద్వీపం, ఈ శాల్మలీ ద్వీపం, ఇలా సప్తద్వీపాలతో కూడిన భూమండలం ఇది. ఇవాళ క్రౌంచద్వీపము అని పిలుస్తున్నాం అమెరికాలో మధ్యభాగం అంతటినీ కూడా. ఆ క్రౌంచద్వీపంలో కుమారస్వామి ఉన్నాడని భాగవతంలో పంచమస్కంధంలో ఉంటుంది. అక్కడ కూడా కుమారస్వామి ప్రతి అమావాస్య నాడు నారాయణ స్మరణ చేస్తాడట. అలాగే శాఖద్వీపం అని ఉన్నది, అక్కడ నరసింహస్వామి వారు ప్రతి అష్టమి నాడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ఉన్నది. ఇందులో పంచమస్కంధంలో విష్ణువు ఆయా రూపములతో భూమండలంలో ఏ ఏ ద్వీపములలో ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తాడో చెప్పారు. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే, అత్యంత పవిత్రమైన భూమండలం అంతా అలా 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 ముక్కల కింద చీలిపోయింది. మనలో మనకు ఐకమత్యం లేకపోవటం వల్ల కొంతకాలం ముస్లింలు పాడు చేశారు, ఆ తర్వాత ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చాక పూర్తిగా ముక్కలు చేసి పారేశారు. అంత పెద్ద భారతదేశం బర్మా విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, ఇరాన్ ఇరాక్లు వెళ్ళిపోయాయి, చివరికి పాకిస్తాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, ఇన్ని విడిపోయి చివరికి ఇంత ముక్క మిగిలింది. ఈ కాస్త ముక్కని కూడా విడదీయాలి అని మళ్ళీ కుట్రలు పొందుతున్నారు. కానీ మీలాంటి జ్ఞానులు మళ్ళీ ఇవన్నీ కలిసి ఒకటైపోయి పూర్వంలాగే హైందవ ధర్మం, వేద ధర్మం బాగా అభివృద్ధి పొందాలి అని గట్టిగా కోరుకుంటే, నామస్మరణ చేస్తే మీ నామస్మరణ వల్ల మళ్ళీ మనం బాగుపడతాం. నామస్మరణకి అంత శక్తి ఉన్నది. ఈ దుర్మార్గుడు కన్యాకుబ్జంలో అంత గొప్ప వేద పండితుల కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు ఇద్దరు గొప్పవాళ్ళు. వీడు కూడా చిన్నప్పుడు ఉపనయనం అయ్యేదాకా చాలా గొప్ప అట్టండి. 8వ ఏట వాడికి ఉపనయనం చేశాడు. వాడు సంధ్యావందనం చేశాడు, గాయత్రీ జపం చేశాడు, చక్కగా బతికాడు. నిత్యం అగ్నిహోత్రం చేసేవాడు. క్రమంగా వాడికి 16 ఏళ్ళు వచ్చాయి. మంచి అందంగా ఉండేవాడు వాడు. తెల్లని శరీరంతో నల్లని ఒత్తైన గిరజాల జుట్టుతో ఉండేదిటి వాడి ముఖం. మంచి ఒత్తైన మీసములు కూడా వచ్చేటి వాడికి. ఆ కాలంలో 16 ఏళ్ళు వచ్చాక వాడికి ఒక అందమైన స్త్రీని చూసి పెళ్లి చేశారు. వీడు ఎంత అందంగా ఉన్నాడో వీడు అదృష్టవశాత్తు వీడి భార్య కూడా అంత అందగత్తే. తామర పువ్వు రంగులో ఉండేదిట ఆవిడ. ఆవిడ చదువుకున్న వేద పండితురాలు, వీడు పండితుడు, ఇద్దరూ కలిసి ఒక 2 ఏళ్ళు హాయిగా కాపురం చేశారు. తల్లిదండ్రులు చెప్పిన పనులు చేసేవాడు. యజ్ఞాలు చేశాడు, జపాలు చేశాడు, సంధ్యావందనాలు చేశాడు, పిల్లలకి పాఠాలు చెప్పేవాడు. ఆ రోజుల్లో 5,000 ఎకరాల భూమి ఉండేదిట వాళ్ళకి, అగ్రహారాలు ఉండేవిట. ఇంట్లో బంగారం కేవలం 2,000 కేజీల బంగారమే ఉండేది వాళ్ళకి. అంత బంగారం ఉండేది వాళ్ళకి. ఇంకా లంకంత ఇల్లు, బోలెడంతమంది పరివారంతో సుఖంగా గడిపారు వాళ్ళు. 16వ ఏట పెళ్ళయింది. 18 ఏళ్ళు వచ్చేదాకా ఇంకా వాడంత భోగభాగ్యాలు ఉన్నవాడు కానీ ధర్మనిష్టాగరిష్ఠుడు కానీ మరొకడు లేడు. ఇలా ఉండగా వాడి 18వ ఏట ఒక తమాషా జరిగింది. వాళ్ళ నాన్నగారు ఒకరోజున పితృయజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. పితృదేవతల కోసం ఒక యజ్ఞం చెయ్యాలనుకున్నాడు. ఆ యజ్ఞమునకు దర్భలు, రావి సమిధలు, అడవిలో ఉన్న కొన్ని పళ్ళు అవసరం. అందుకని నాయన, మనకి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి దర్భలు తీసుకురా, యజ్ఞమునకు కావలసిన సమిధలు తీసుకురా. అడవిలో ఉన్న కొన్ని పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు యజ్ఞంలో వేస్తే చాలా మంచిది. యజ్ఞకొండంలో ఆ ఫలములతో యజ్ఞం చేయటం చాలా మంచిది. అందులో ముఖ్యంగా 6 పళ్ళతో యజ్ఞం చేస్తే పరమాత్ముడు తొందరగా సంతోషిస్తాడు. కాబట్టి పండినటువంటి 6 పళ్ళు తీసుకురా, ఈ మాలూర ఫలాలు తీసుకురా అనగానే వీడు తెల్లవారుజామున లేచి ఓ బుట్ట చంకకి తగిలించుకుని దర్భలు, సమిధలు, పళ్ళు మొదలైనవి తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. కేకారణ్యం అది, భయంకరమైన అడవి అది. ఆ అడవిలో తనకు కావలసినవన్నీ ఏరుకుంటూ ఉండగా ఓ చోట ఒక పొదలోంచి గుసగుస శబ్దం వినపడింది. ఏమిటి పొదలో శబ్దము అని ఆ పొద దగ్గరకు వెళ్ళాడు. ఒకవేళ ఏమన్నా జంతువులు ఉన్నాయేమో చూద్దాం అనుకున్నట్ట. ఇక ఆ పొదలో దృశ్యం చూడగానే వీడి శరీరం స్తంభించిపోయింది. ఆ పొదలో ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా ఉన్న ఒక నల్లని స్త్రీ, ఆ నల్లని స్త్రీతో దిగంబరంగా క్రీడిస్తున్న ఒక కిరాతకుడు కనబడ్డారు. ఇద్దరు నల్లగా ఉన్నారు, తెగ తాగేసి ఉన్నారు వాళ్ళు. హాలాపాన విజృంభమాణ మత గర్వాతీతయ్యై ఒప్పుచున్ హేళాపాలన కేల భూ విభవతో కేళిల్ తేలుచునున్నవానిగనే పుంఖీభూత రోమాంచుడై. వాడి జీవితంలో అటువంటి దృశ్యం ఎప్పుడు చూడలేదట. ఎప్పుడు జపాలు తపాలతో బతికేవాడు. ఇలాంటి దృశ్యాలు ఉంటాయని వాడికి తెలియదు పాపం. దాంతో వాడికి పిచ్చెక్కిపోయింది. ఆ పొదలో ఏమాత్రం సిగ్గు లేకుండా అడవిలోకి ఎవరూ రారు గనక నిశ్చింతగా ఒక్క గుడ్డముక్క కూడా లేకుండా తెగతాగి మత్తెక్కి ఆ మత్తుతో ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి ఇష్టం వచ్చిన భంగిమలతో క్రీడిస్తున్న ఒక జంటను చూచాడు. ఆ ఇద్దరు కిరాతకులు అలా కేడిలో తేలుతున్న వాళ్ళని చూడగానే పుంఖీభూత రోమాంచుడి. వాడి శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, తల మీద వెంట్రుకలు పైకొచ్చాయి. వాడి శరీరం స్తంభించిపోయింది, వాడికి మతిపోయింది. వాడు ఏం చేస్తున్నాడో మరిచిపోయి, తనను తాను మరిచిపోయి ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ దృశ్యం వాడి కంటి ముందు నుంచి అదృశ్యం కాకుండా అయిపోయింది. కాసేపటికి ఆ పురుషుడు వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ అలాగే ఇంకా మత్తుతో పడుకునింది. వెంటనే వీడు వెళ్ళి దాని మీద పడ్డాడు. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు నాకు కావాలి. ఈ విచిత్రమైన కేడి నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. నీకు పుణ్యం ఉంటుంది, నీకోసం ఏదైనా చేస్తానన్నాడు. అప్పుడు అదంది, నా కోసం నువ్వు ఎలా పడితే అలా తిరుగుతావా? తిరుగుతాను. నేను గోమాంసం తినమంటే తింటావా? తింటాను. తాగుతాను, నువ్వు నాతో కలిసి కళ్ళు తాగుతావా? నీకోసం కళ్ళు ఫుల్గా తాగుతాను అన్నాడు వాడు. నీ పెళ్ళాన్ని తన్నమంటే తంతావా? తన్నుతాను. మీ ఆస్తి అంతా నాకు ఇమ్మంటే ఇస్తావా? ఇస్తాను. నువ్వు ఏం చెబితే చేస్తావు, నువ్వు మాత్రం నాకే కావాలి బావో అన్నాడు వాడు. అదేమో నల్లగా బొగ్గులో ఉందిట, వాళ్ళు ఆవిడ పద్మంలో ఉందిట. కానీ వీడి కర్మ పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుందన్నమాట. అంత బంగారం లాంటి భార్యని మరిచిపోయి ఈ కేళి దృశ్యం మీద ఆసక్తితో దాని వెంట పడ్డాడు. మరి కులాచార వర్తనమాలు చేసి పరగు పితృర్థములు దాని పాలు చేసి కులము గోదావరి గంగ కోల ద్రోచి దాని వెంటను పడియే అమ్మానవుడు. ఆ క్షణమే నువ్వేం చెబితే అది చేస్తానని దాని కాళ్ళకి దండం పెట్టాడు. నీ యజ్ఞోపవేతం తీసి అవతల పారేయమనగానే తెంపి అవతల పారేశాడు. నెత్తి మీద ఉన్నటువంటి పాగా తీసేశాడు. కుండలములు తీసి పారవేశాడు. ఈ సమిధులు విసిరి పారేశాడు. దాని వెంటబడ్డాడు. దానితో పాటు కళ్ళు తాగాడు, గోమాంసం తిన్నాడు, రకరకాల మాంసాలు తిన్నాడు. ఇంటికి వచ్చాడు, పెళ్ళం పుస్తిల తాడుతో సైతంగా నగలన్నీ పీకేశాడు. ఈ డబ్బంతా నేను ఉంచుకుంటున్న బోయేదానికి ఇస్తున్నానగానే పాపం భార్య కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏమండి నాకు అన్యాయం చేయకండి, ఆ దౌర్భాగ్యాలు వెంట ఎందుకు పడతారండి అందిట. భార్యని కొట్టి తిట్టి నూతిలో తోసి చంపేశాడు. ఆ నగలు మొత్తం పట్టుకెళ్ళి దాని మొహం మీద కొట్టాడు. మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. అందుకే అనుక్షణం భగవద్ నామస్మరణ చెయ్యాలి, ఇలాంటి కథలు శ్రద్ధగా వినాలి. అప్సరస లాంటి బంగారం లాంటి భార్యను విడిచిపెట్టి ఆ దౌర్భాగ్యురాలు వెంటబడి కట్టుకున్న భార్యను చంపాడు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వాళ్ళు కొట్టి తిట్టి మొత్తం 2,000 ఎకరాల పొలం అంతా వాళ్ళ కంటగట్టేశాడు. దానికి ఈ డబ్బంతా దాని చేతిలో పోశాడు. ఈ బంగారము నగలు పొలాలు ఇళ్ళు అమ్మగా వచ్చిన డబ్బు దాని దగ్గర పోసి దాంతో తిరిగాడు. దానివల్ల 16 మంది పిల్లల్ని కన్నాడు. ఇక వాడు తిరిగిన తిరుగుళ్ళు అన్నీ ఇన్నేని చెప్పడానికి వీలు కాదు. భూలోకంలో మానవ మాత్రుడు ప్రవర్తించలేని విచ్చలవిడితనంతో ప్రవర్తించాడు. ఈ డబ్బంతా అయిపోయింది. ఎంతకాలం ఉంటుంది? పని పాట లేకుండా ఇష్టవచ్చినట్టు ఖర్చు పెడితే, డబ్బు లేకపోతే నేను నీతో కాపరం చేయనంది అది. అందుకని దానికోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. మహానుభావులైన పండితులు పెడుతూ ఉంటే వాళ్ళ నెత్తి మీద కర్రతో బుర్ర మీద కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు లాక్కున్నాడు. ఆడవాళ్ళని చంపాడు, మగవాళ్ళని చంపాడు, పండితుల్ని చంపాడు, సామాన్యుల్ని చంపాడు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వంటివన్నీ దోచుకున్నాడు. హత్యలు చేసి 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 డబ్బు సంపాదించి ఆ డబ్బుతో కళ్ళు తాగి దానికి కావలసిన వస్తువులు చేకూర్చి దానితో కలిసి ఇక వెర్రిగా తిరిగాడు. 18వ ఏట మొదలుపెట్టిన ఆ సంసారం వాడికి 88 ఏళ్ళు వచ్చేదాకా సాగింది. అంటే 70 ఏళ్ళు దాంతో తిరిగాడు ఆ దౌర్భాగ్యుడు. ఈ పాపాలతో పాటుగా గోహత్యలు, ఇంకా రకరకాలైనటువంటి స్త్రీ హత్యలు, శిశు హత్యలు, ఇవన్నీ వాడిని పట్టి పీడించాయి. అందుకే వాడికి చివరి 10 ఏళ్లలో రోగాలు పట్టుకున్నాయి. ఆ రోగాలతో వాడు గజగజలాడుతున్నాడు. ఇప్పటికీ వాడి పాపం పండింది. అందుకే యముడు పంపించగా మేము వచ్చాం. ఎన్నో పాపములు చేసిన ఈ నీచాతి నీచుడి ప్రాణమును యాతనా శరీరంలో ప్రవేశపెట్టి మా యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెడతాం. యమధర్మరాజు గారు వీడికి 500,000 సంవత్సరములు శిక్షలు ఏర్పాటు చేశాట. ఈ భూలోకం కాలమానం ప్రకారం 500,000 ఏళ్ళు వాడు శిక్ష అనుభవించాలి. అన్ని పాపాలు చేశాడు వాడు. ఈ పాపాత్ముడి ప్రాణం తీసి అతని శరీరంలో పెట్టి యముడి దగ్గరికి తీసుకెళ్ళి వీడికి శిక్షలు వేయిద్దాం అనుకుంటూ ఉంటే మీరు వచ్చారు. ఈ దుర్మార్గుడి ప్రాణం మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇలా అయితే యముడి శాసనం నిరాకరించినట్టు కాదా, పాపాత్ముల్ని రక్షించినట్టు కాదా? మీరెవరు అసలు? ఎందుకు ఈ పని చేశారు? ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వదిలేసి వెళ్ళిపోతే వీణ్ణి, మేము వీణ్ణి యముడి దగ్గర పెడతాం. వీడికి ఎప్పట్లో పాప ప్రాయశ్చిత్తం లేదు. వీడు శిక్షలు అనుభవించాక కూడా మళ్ళీ 15,000 జన్మలు ఎత్తుతాడు. కొన్ని జన్మల్లో పక్షిగా, కొన్ని జన్మల్లో కుక్కగా, కొన్ని జన్మల్లో నక్కగా, కొన్ని జన్మల్లో మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా, ఇలా జన్మలు ఎత్తి 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 ఎప్పటికి ఒకప్పటికి మళ్ళీ భూమి మీద మానవుడే పుడతాడు. వాడు అదృష్టం బాగుంటే ఎక్కడో చాడు భాగవ సప్తాహం జరుగుతుంది, వింటాడు, బాగుపడతాడు. అప్పటిదాకా వీడు బాగుపడ్డు అనగా, అబ్బా ఎంత ఆయాసపడిపోతూ ఏకదమ్మన ఉపన్యాసం చెప్పారు రా మాకింకరులారా. సందేహం లేకుండా ఏదో ఒక టైంలో ఒంగోలుకు వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి పద్మాకర్ గారికి రికమెండేషన్ చేయించి మీ చేత కూడా ఓ అరగంట ఉపన్యాసం చెప్పిస్తాం, మీ మెళ్ళలో కూడా 2 దండలు వేయిస్తాం. అయిందా మీ ఓకదంపుడు ఉపన్యాసం అన్నారు ఇంత చేసి ఆ యమకింకరులతోటి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇంత కష్టపడి చెబితే తుస్సును తీసేట వాళ్ళు గాలి. వాళ్ళు తెల్లబోయి, అంటే మా ఉపన్యాసం అంతా గాల్లో కలిసిపోయిందా అండి? సరిగ్గా మైకు పని చేయనప్పుడు పద్మాకర్ గారు ఇందాక చెప్పిన 5 నిమిషాల ఉపన్యాసంలో గాల్లో కలిసిపోయిందా అంటే, అలా ఉపన్యాసం గాల్లో కలిసిపోలేదు, మీరు చెప్పిందంతా నిజమే, కానీ మీకు ధర్మము తప్ప ధర్మ సూక్ష్మము తెలియదు అంటున్నాం మేము అన్నారు వాళ్ళు. ఇప్పుడు చెబుతున్నాం వినండి, మేము వైకుంఠంలో ఉంటాం. నా పేరు పుణ్యశీలుడు, ఇతడి పేరు సుశీలుడు. మేము విష్ణుమూర్తి పారశ్వచరులం, పక్కనే ఉంటాం. పారశ్వ్యం అంటే పక్కన చరించేవాళ్ళు, పారశ్వంలో చరించేవాళ్ళు, పక్కనే తిరిగేవాళ్ళు పారశ్వచరులు. మేము హరిపారశ్వచరులం, పుణ్యాత్ముల్ని రక్షిస్తాం. అనగా పుణ్యాత్ముల్ని రక్షించడం న్యాయమే, కానీ వీడు పాపాత్ముడే అనగా మీరు పూర్తిగా వింటే అర్థమవుతుంది. మీకు ధర్మము తప్ప ధర్మ సూక్ష్మం తెలియదు, హరినామస్మరణలో ఉన్న గొప్పతనం తెలియదు. వీడు మీరు చెప్పిన మహాపాపాలన్నీ చేశాడు, మీరు చెప్పిన శిక్షలన్నీ వీడు అనుభవించి తీరాలి. కానీ ఈతడు చేసిన ఒక మహాపుణ్యం ఆ పాపాలన్నిటినీ నాశనం చేసింది. వీడి పాపములన్నీ అగ్నిలో పడిన ఎండుటాకుల గుట్ట కాలిపోయినట్టుగా కాలిపోయాయి. ఆ పుణ్యం ఏమిటో తెలుసా? నారాయణ స్మరణ. వీడు చచ్చేముందు నారాయణ 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 అని 3 సార్లు అన్నాడు. మొమ్మారు నారాయణ స్మరణ చేసిన వాడికి ఇంకా పాపాలుంటాయా? వాడి పాపాలన్నీ కాలి 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 పిడికిడు బూడిదైపోయి ఇంక వీడు పరమ పుణ్యాత్ముడు అనగా వాడు తెల్లబోయి, నారాయణ నారాయణ, వీడెప్పుడండి నారాయణ అన్నాడు అనగా, అదేమిట్రా వాళ్ళ అబ్బాయిని పిలిచాడుగా నారాయణ 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 అని అన్నారు వాళ్ళు. అహో అదే అండి, వీడు వైకుంఠంలో ఉన్న నారాయణ స్వామిని తలుచుకోలేదండి, దౌర్భాగ్యుడు వీడు. అందుకే వాళ్ళ అబ్బాయిని నారాయణ అని పిలిచాడు. ఒక కొడుకుని పిలిస్తే కూడా అది నారాయణ స్మరణ చేసిన పుణ్యం ఇప్పిస్తుందా అన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పారట వాళ్ళు సందేహం లేకుండా, పద్మనయ్యను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగము. శ్రీమన్నారాయణుని మీద భక్తి ముక్తి. నారాయణ భక్తి అంటే ఏమిటనమాట? వేళాకోళమునకైనా సరే నారాయణాన్ని స్మరిస్తే అది నారాయణ స్మరణమే. ఒక ఆయన వేళాకోళానికి నారాయణ నారాయణ అన్నట్ట, వాడికి నిజానికి ఇష్టం ఉండి కాదు, ఏదో ఎవడో వేళాకోళం చేయడానికి నారాయణ అన్నాడు. అది కూడా నారాయణ స్మరణతో లెక్కే, భక్తితో జపం చేయడంతో సమానమే. ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక స్నేహితుడికి నారాయణ అని పేరెట్టారు. ఆ స్నేహితుడిని నిరంతరం నారాయణ అని పిలిచేట. స్నేహితుడి నామము నారాయణ కనుక నిరంతరం ఈతడు నారాయణ అని పిలిచినా ఇది గోవింద నామస్మరణతో సమానంగా భావించి వాడికి ముక్తినిచ్చాడు పరమాత్మ. వేళాకోళానికైనా, భక్తితో అయినా, భయంతో అయినా, వైరంతో అయినా, ఏ వంకతో అయినా, హరినామస్మరణ చేస్తే సకల పాపములు ప్రక్షాళనైపోతాయి. అది ఏదైనా సరే, బాంధవముననైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన, నువ్వు బంధుత్వంతో నారాయణ అని పిలు, బాధపడుతూ నారాయణ అను, ప్రీతితో నారాయణ అను, ప్రాణం పోతున్న భయంతో నారాయణ అను, ఆయన మీద ద్వేషంతో నారాయణ అను, అది కూడా మోక్షమే ఇస్తుంది. అందుకని అనమాట ఒక దరిద్రపు ఛానల్ అస్మాడు చర్చ ఎందుకు పెడుతుందంటే, శత్రుత్వంతో నారాయణాన్ని ధరిద్దామని. మనం తట్టుకోలేకపోతున్నాం తప్ప వాడు శత్రుత్వంతో వైరభక్తితో భగవంతుడు కలిసిపోదాం అనుకుంటున్నాడు. ఉదాహరణకి శిశుపాలుని చూడండి. శిశుపాలుడు ఎప్పుడు నేను కృష్ణుణ్ణి చంపుతాను, కృష్ణుణ్ణి నరుకుతాను, కృష్ణుణ్ణి పొడుస్తాను, కృష్ణుడికి నేను శత్రువుని అని నిరంతరం హరి 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 అని హరీమన్నాడు, హరిలో కలిసిపోయాడు.